విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
నారద మహర్షి సనకాదుల ద్వారా యోగ రహస్యాలు తెలుసుకొని ఆ తదనంతరం యథా దుష్యతి సర్వేషు దేవదేవో జనార్దన తన్మమాఖ్యాహి సర్వజ్ఞ మునే కారుణ్య వారిదే. ఎలా భగవంతుడు వాసుదేవుడు సంతోషిస్తాడు, ఆయనకి ఆనందం కలిగి ఆ భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాలి అంటే దానికి సరైన మార్గం ఏమిటి, ఈ విషయం నాకు వివరించమన్నట్టు. భగవద్ అనుగ్రహం పొందడానికి సులువైన మార్గం ఏమిటి? అప్పుడు సనకుడు అన్నాడు కదా, నారాయణం పరం దేవం సచ్చిదానంద విగ్రహం భజ సర్వాత్మనా విప్ర యది ముక్తిమభీప్స్యసి రిపవస్తం నహింసంతి నబాధంతే గ్రహాశ్చతం రాక్షసాశ్చ నచేక్షంతే నరం విష్ణుపరాయణం. నాయన, పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు, ఆయన పరబ్రహ్మ, ఆయన భజను క్రమ పద్ధతిలో ఆయనను ధ్యానం చేయడం చేసిన వాడు చాలా తేలికగా భగవద్ అనుగ్రహం పొందుతాడు. తన మనస్సుని సర్వకాల సర్వావస్థలలో ఆ వాసుదేవుడి మీద నిష్ఠతో నిలబెడతాడు. నిష్ఠ అంటే ఇంకా అది తప్ప మరొక లోకం లేదు అనే రీతిలో నిలబెడతాడు. అటువంటి వాణ్ణి శత్రువులు ఏమీ చేయలేరు, గ్రహపీడ ఉండదు. మాకు గ్రహాల దోషాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని బాధపడే వాళ్ళంతా కూడా ఆ వాసుదేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తే ఈ గ్రహ దోషాలు, ఈ అపశకునాలు ఇవేం చెయ్యవు. రాక్షసాది బాధ వారి కేసు ఉండదు. దేవదేవుడు జనార్దనుడి మీద ఎవడికి దృఢభక్తి ఉంటుందో వాడికి కళ్యాణం దొరుకుతుంది, శుభం దొరుకుతుంది. అటువంటి భక్తుడు ఎక్కడ నుంచి భగవంతుడు చూడాలనుకుంటే అక్కడే చూడగలుగుతాడట. అందుకే ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు, వచ్చాడు. ఆ స్థాయి పొందడానికి సర్వే సర్వత్రా భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణి ధ్యానం చేయడం, చూడటం చెయ్యాలి. అసలు కాళ్ళు చేతులు ఎవరివి కాళ్ళు? పాదవుతవు సఫలవు పుంసవు యో విష్ణు గృహగామిని నిత్తౌ కరౌ సఫలౌ జ్ఞేయౌ విష్ణు పూజా పరౌ తుయౌ. ఎవడి కాళ్ళు కాళ్ళు, ఎవడు తన కాళ్లతో నడిచి వచ్చి వాసుదేవుణ్ణి చూడాలనుకుంటున్నాడో వాడి కాళ్ళు కాళ్ళు, తక్కిన పనికి మాలిన చోట్లకి నడిచి వెళ్లే కాళ్ళు కాళ్ళు కావు. ఎవరి చేతులు చేతులు, ఆయనను గురించి అర్చించినప్పుడు చప్పట్లు తెరిచే చేతులు, భజన చేయడం కోసం చిడతలు వేసే చేతులు, తాళాలు వేసే చేతులే చేతులు. ఎవడి కళ్ళు కళ్ళు, ఆ భగవంతుడి నిరంతరం దర్శించుకునే కళ్ళే కళ్ళు. ఎవరి చెవులు చెవులు, ఆయనకి సంబంధించిన గుణ గానాలు కథలు విశేషాలు ఇవన్నీ విని ఆనందించేటటువంటి వాళ్ళ చెవులు చెవులు, తక్కిన వాళ్ళ చెవులు చెవులు కావు. ఇక నాలుగు ఉన్నది, వ్యర్థ ప్రసంగాలు చేయడానికి ఉపయోగించే ఆ నాలుగు చీరుక చేస్తారట యమకంకరులు. పరమ పవిత్రమైన వాసుదేవుని కథని వర్ణించే నాలుక నాలుక. నేను చేతులు జోడించి చెబుతున్నాను, సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజ వచ్చితే తత్వం గురు సమన్నాస్తి నదే కేశవాత్పర. సత్యం చెబుతున్నాను, మళ్ళీ సత్యం చెబుతున్నాను, ఈ సంసారం అసారం ఎందుకు పరికిరాదు, కానీ ఇందులో ఒక్కటే ఒక సారం ఉన్నది, అదే హరిపూజ. ఈ సంసారం ఓ భయంకరమైన విషవృక్షం, దీనికి రెండు అమృతం వంటి బళ్ళు ఉన్నాయి. ఈ విషవృక్షానికి కూడా రెండు అమృతం వంటి బళ్ళు వచ్చాయంటే ఆశ్చర్యం, అదే భగవత్ సృష్టి. ఈ సంసారం అనే విషవృక్షానికి ఉన్న రెండు బళ్ళు ఏమిటి అంటే, ఒకటి భగవంతుడి యొక్క కథామృత రసాస్వాద ఆయన కథ, రెండవది సాంగత్యం సజ్జనై సహ మహాత్ములతో స్నేహం, భగవంతుని కథలు వినడం. రెండవది ఆయనకి సంబంధించిన కథలు చెప్పే మహాత్ములతో స్నేహం, సజ్జనులతో సాంగత్యం. ఈ రెండు అమృతం లాంటి పళ్ళు. ఈ రెండు పళ్ళు లేకపోతే ఆ శరీరం విషవృక్షంతో సమానం. అంటే ఎవడు ఈ పురాణాదులు వినడో, ఎవడు ఆ సజ్జనులతో స్నేహం చేయడో, అటువంటి వాడు బుద్ధి పనికి మాలిన విషవృక్షం. ఈ సంసారం ఒక భయంకరమైన పాశం. సంసార పాశే సుదృఢం మహామోహ ప్రదాయకం హరిభక్తి కఠారేణ చిచ్చాత్యంత సుఖీ భవ. ఈ సంసారం ఒక పాశమట, కఠినమైన పాశమట. ఆ తాడు తెగాలంటే మంచి గొడ్డలు పట్టుకొచ్చి తాడు తెగొడతారు. ఏ గొడ్డలు కావాలి ఈ సంసార పాశం తెగాలంటే? ఆ హరిభక్తి అనే గొడ్డలు పట్టుకొచ్చి ఈ పాశం తెగొట్టాలి. అప్పుడు గాని బంధ విముక్తుడు కాలేడు. ఎవడు నిరంతరం ఆ భగవంతుని స్మరిస్తాడో వాడికి తెలియకుండానే వాడి నాలుక సత్యం పలికేలా చేస్తుందట. వాడికి తెలియకుండానే వాడికి పాండిత్యం వస్తుందట. వాడికి తెలియకుండానే వాడు చాలా గొప్పవాడైపోతాడు. ఎందుకు పనికిరాని అజ్ఞానిని, నోటి వెంబడి ఒక్క మాట కూడా మాట్లాడలేని వాడిని గొప్ప వక్తని చెయ్యగలిగే నామం భగవన్నామం. ఎందుకు పనికిరాని వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తుంది. ఆ భగవంతుడిని విస్మరిస్తే అహంకార పూరితుడైన మహా ఐశ్వర్యవంతుడు కూడా క్షణాల మీద పతనం అయిపోతాడు. అందరిలో అంతర్యామిగా ఆనందం కలిగించే ఆ పరమాత్ముడు ఏమి శమధమాలు నియమాలు ఇంద్రియ నిగ్రహాలు ఏమీ లేకపోయినా భక్తి శ్రద్ధలతో గురువు ద్వారా పొందినటువంటి నామాన్ని నిరంతరం చెయ్యడం ద్వారానే ఉత్తముడైపోతాడు. ఆ రకంగానే వాడు గొప్పవాడవుతాడు. అందువల్ల నారద, ఈ చంచల సంసారంలో సర్వదా ఈశ్వర భజన చేశావంటే అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. అహింస ఈ సత్యం అస్తేయం ఇవన్నీ ఎలా వస్తాయి? ఆ భగవంతుడి భక్తితో అర్చిస్తూ వచ్చేస్తాయి. ఇవన్నీ తెలియకుండానే వస్తాయి, ఆయన నామస్మరణ చేయడం ద్వారా వస్తాయి. హరిభక్తుల యొక్క లక్షణాలు ఇవి. హరిభక్తులంటే ఎవరు అంటే, పొట్టు పెట్టేసినంత మాత్రం మీద ప్రతివాడు హరిభక్తుడు కాలేడు. ఎవడు భోజనం చేస్తున్నప్పుడు, దాహం వేసినప్పుడు, ఆఖరు రామచంద్ర అన్నము అని ఏడవకుండా ఆ హరినామస్మరణం చేయగలుగుతాడో వాడికి తప్పనిసరిగా ఆహారాదులు చేరతాయి. అదే హరిభక్తుడి యొక్క లక్షణం. నామ సంకీర్తను విష్ణోః క్షుత్రు ప్రస్ఖలితాదిషు కరోతి సతతం యస్తు తస్య ప్రీతోక్యదోక్షజః యాతు నారీపతి ప్రాణాపతి పూజా పరాయణ తస్యాస్తుష్టో జగన్నాథో దదాతి స్వపదం మునే. ఎవడు క్షుత్తు ఆకలి వేసినప్పుడు, త్రుట్టు దాహం వేసినప్పుడు, అలాగే ప్రస్ఖలితాదిషు ఏదో వాగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అన్ని వేళలా భగవంతుడైన వాసుదేవుని యొక్క నామాన్ని సంకీర్తన చేస్తాడో, పాడతాడో, తలుచుకుంటాడో, అటువంటి వాడి ఎడల భగవంతుడు ప్రసన్నుడవుతాడు. నిరంతరం భర్తని సేవించేటటువంటి స్త్రీని ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకుపోతాడు. ఏ భర్తని సేవించే, ఇదిగో ఇలా నిరంతర వాసుదేవ స్మరణం చేసేటటువంటి వాడు ఉన్నాడే, వాడి భార్య వేరే నామస్మరణ చేయలేదట, వీడితో కూడా తిరిగితేనే తను వెళ్ళిపోతుందిట వైకుంఠానికి. భగవంతుడంత అల్ప సంతోషి. ఆసూయ, అహంకారం ఇవన్నీ మహానుభావులైన హరిభక్తులలో కనిపించవు. వాళ్ళు దేవ పూజలు చేస్తారు, ఎవరైనా ఏదైనా వస్తే అడుగుతారు, 5:30 to 6:30 ఆటో రాకపోయినా గుమ్మం దగ్గర నిలబడతారే కానీ ఆటో డ్రైవర్ మీద కేకలేదు. ఇది హరిభక్తుల యొక్క లక్షణం. ప్రజలు ఇక్కడ ఎంత గిరగిల్లాడిపోతున్నా చచ్చినట్టు ఆ వర్షంలో తడుస్తూ వాడి కోసం వెయిట్ చేస్తారు. ఇవన్నీ హరిభక్తుల యొక్క లక్షణాలు. శరీరం మృత్యు సంయుక్తం జీవితం చ ఆది చంచలం రాజాదిభిర్ధనం వాక్యం సంపద క్షణభంగుర. ఓ దేవర్షి నారద, ఒక్క సత్యం మాత్రం కనిపెట్టు, హరిని ఒక్క క్షణం విడిచిపెట్టకు. ఎందుకో తెలిసినా, ఈ శరీరం మెరుపు తీగలేక క్షణభంగురం. అయ్యో, ఇవాళ లక్షలు లక్షలు కోట్లు కోట్లు కనిపించే ఈ సంపదలు ఒక్క క్షణంలో ఏమైపోతాయో తెలియదు. ఈ శరీరం ఏ క్షణంలో ఎలా అదృశ్యమవుతుందో తెలియదు. ఈ బంధాలు ఏమవుతాయో తెలియదు. ఈ ఆస్తులు, ఈ ఐశ్వర్యాలు ఏమవుతాయో తెలియదు. ఈ విద్యలు, ఈ అహంకారాలు ఏమవుతాయో తెలియదు. ఈ భార్య, ఈ భర్త, ఈ పుత్రులు, ఈ బంధాలు ఏమవుతాయో తెలియదు. ఈ శరీరం సర్వదా 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 మృత్యువుచే ఆవరింపబడి ఉంది. అత్యంత చంచలం. అన్నం తింటూ ఉంటే పోతున్నాడు, నడుస్తుంటే ఏమవుతాడో తెలియదు, మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఏమవుతాడో తెలియదు. అంచేత ఇటువంటి ఈ శరీరం, ఈ సంసారం మీద వ్యామోహం వద్దనుకున్న ఉంటుంది, కానీ వీలున్నంత వరకు దానిని త్యజిస్తూ భగవంతుడిని శరణు కోరడం ఒక్కటే చేయడం. నిజమే, శరీరం నిలవదు. అంత మాత్రం చేత రేపేమవుతుందో తెలియదు కనుక చచ్చినట్టు దీనికోసం తిండి పోగేసుకోవాలి, డబ్బు పోగేసుకోవాల్సిందే మనం. అందువల్ల ఏమంటున్నాడంటే, తప్పదు నీకు, నీ కర్మ నువ్వు చెయ్యాలి, నీ భోజనం, నీ సంబంధించిన అన్ని ఆర్జించు. ఆర్జిస్తూ కూడా ఇది ఎల్లకాలం గూడు కట్టుకుని ఇదే నా సౌఖ్యం, ఇదే నా లోకం అని అనుకో, ఇదే గూడు కట్టుకుంటుంది అనుకో. ఈ అనుక్షణం మన శరీరం ఏమవుతుందో అనే భయంతో వాడిని మాత్రం ఆశ్రయించడం మానవు, ఆ నామస్మరణం చేయడం మానవు. బాల్యం, ముసలితనం, ఈ రెండింటిలో నువ్వు భగవంతుడు అత్యంత చెప్పేశాడు. బాల భావే చ వార్ధక్యే నకటే తాచ్యుత అర్చనం వయస్యేవ తదో ధర్మాన్ కురుత్వం అనహంకృత. ఎవడో ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కాని చిన్నప్పుడు భగవంతుడిని ధ్యానం చేయలేడు సరిగ్గా. ముసలితనంలో నీరసం వల్ల ఎక్కువసేపు అర్చన చేయలేము, నిద్ర ఎక్కువ పడుతుంది, అప్పుడు కూడా అశాంతి ఎక్కువ ఉంటుంది. ఇక ఇటుచిటిపోయిన సక్రమమైన మార్గం, కాస్త ఆరోగ్యంగా ఉండే మధ్య మార్గం, మధ్య వయస్సు. ఈ ప్రౌఢత్వంలో, ఈ యవ్వనంలో ఉన్నప్పుడు గనక భగవంతుడిని ఏమరిపాటుతో అహంకరించి విడిచిపెట్టావు అనుకో, అప్పుడు దెబ్బతింటావు. యవ్వనంలో ఎంతో కొంత తీర్థయాత్రలు భగవన్ నామం చేసిన వాడే వార్ధక్యంలో సుఖంగా ఆయన కలుసుకోగలడు, ఆయన కథలు వినగలడు, లేకపోతే అందరికీ వినాలనుకున్నా రాలేదు. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవానా అని సామెత, దౌర్భాగ్యుడు పెళ్లి చేసుకుంటే సరిగ్గా ఆ టైంకి వడగళ్ళు వచ్చి వాన పడుతుంది. అలాగా ఈ వార్ధక్యంలో వినాలనుకున్నా శరీరం సహకరించకో, లేకపోతే ఇంకోటొచ్చో 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 ఏడిపిస్తుంది. అందువల్ల నిరంతరము కూడా ఆ భగవంతుడి యవ్వనంలో ఉన్నప్పుడు తలుచుకుంటే అప్పుడు వార్ధక్యం వాడికి ఆనందం. ఇది ఇప్పుడు వీరిలో ఎక్కువ మంది వినగలుగుతారంటే యవ్వనంలో ఎంతో కొంత భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి. లేకపోతే ఈ వయసులో ఏమనిపిస్తుందంటే అక్కడికి తిరుగుదామా, పెద్దాడి ఇంటికి కడదామా, చిన్నాడి ఇంటికి కడదామా, ఆ టీవీ సీరియల్ చూద్దామా, లేకపోతే ఇంకోటి ఏమిటి కోడలు తిడుతోందేమో బా, లేకపోతే ఇంకోటి ఏదో ఒక బాధ. కాబట్టి వార్ధక వయస్సులో భగవంతుని కథాశ్రవణం లభించాలి అంటే యవ్వనం సరైన మార్గం. అప్పుడు ఆ భగవంతుడిని తలుచుకోవాలి. అటువంటి వాణ్ణి పొరపాటును కూడా యమకింకరులు వచ్చి తీసుకుపోలేరు. జగన్నాథుడు ఆ యమకంకరుణ్ణి పారదొలుతాడు. అంచేత నిజమైనటువంటి హరిభక్తులు సర్వకాల సర్వావస్థలను నామోచ్చారణ చేస్తారు. నామోచ్చారణ దేవ మహాపతక నాశనం. ఆ నామోచ్చారణం ఎటువంటిదంటే అది ఒక్కటి చెయ్యడం ద్వారానే మహాపాపాలు నశిస్తాయి. యం సమభ్యర్చ విప్రరిషే మోక్షభాగి భవేన్నరః అహోచిత్రమహోచిత్రమహోచిత్రమిదం ద్విజ హరినామ్ని స్థితే లోక సంసారే పరివర్తతే. అరే ఎంత ఆశ్చర్యం! కేవలం ఆయన నామస్మరణం చేసి అర్చన చేసి మోక్షం పొందొచ్చు మానవుడు, అయినా హరినామం తలుచుకోవడం మానే సంసారంలో ఇరుక్కుపోతున్నాడు. ఎందుకంటే విచిత్రం ఏమున్నది, 3 సార్లు చెప్పాడు అహోచిత్రం 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 అన్నాడు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం, ఎంత విచిత్రం అంటే ఎంత ఆశ్చర్యం! చాలా తేలికగా మోక్షం ఇచ్చే హరినామం మన దగ్గర అట్టే పెట్టుకుని కూడా ఆ నామాన్ని విడిచిపెట్టి ఈ సంసారం అనే సముద్రంలో డుమ్మని ములిగిపోయిందో లేవట్లేదే ఈ మానవుడు. ఎవడు వీడిని రక్షించగలడు? ఎంత ఆశ్చర్యం! నాయన మాటి మాటికి నేను గట్టిగా చెబుతున్నాను, భూయో భూయోపి వక్ష్యామి సత్యమే తత్తబోధన నీయమానో యమపటై అశక్తో ధర్మ సాధనై. మాటి మాటికి సత్యం గట్టిగా చెబుతున్నాను, నొక్కి చెబుతున్నా ఇది సత్యం. ఏమిటి? యమదూతలు మన దగ్గరగా భగవంతుడిని గట్టిగా తలుచుకుంటే ఆయన కథలు వింటే రారు రారు రారు. యమదూతలు దర్శనం మనకి కలగదు ఆయన యొక్క స్మరణ వల్ల. ఇంద్రియాలు శిథిలమైపోయినప్పుడు, రోగగ్రస్తులమైనప్పుడు వాసుదేవుడిని స్మరించుకుంటే మోక్షాన్ని పొందుతాం. ఈ శిథిల ఇంద్రియాలు, ఈ శిథిల శరీరం మనకి ఏ ప్రమాదం తెచ్చిపెట్టవప్పుడు. జీవుడు తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు హాయిగా నేల మీద పడగానే చల్లగాలు తగిలినట్టే ప్రాణం పోయేటప్పుడు కూడా చల్లగాలు తగులుతూ ప్రాణం పోతుంది. భగవన్ నామస్మరణం చేసేవాడు ఆనందంగా సుఖంగా ప్రాణం విడిచిపెట్టడం కంటే కావలసింది ఏముంది? మనం ఏమంటామో తెలిసి వాడు ఎంత అదృష్టి ఉందండి, మాట్లాడుతూ పోయేది అంటున్నాం. ఈ మాట్లాడుతూ ఎవడు పోతాడు? ఇదిగో ఇలా సదా హరినామస్మరణ, సదా భగవత్ కథ వినేవాడు మాట్లాడుతూ పడతాడు, లేకపోతే పోట్లాడుతూ పోతాడు. భగవాన్ తిట్టి 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 దామంటారు. భార్యను తిడుతూ తిడుతూ బండ బుద్ధి చచ్చిపోయాడు ఒక ఆయన, ఆ తిట్టిన బూతులు వాడు అవుతాడు వచ్చే జన్మలో ధర్మ అది వాడికి. అది భగవన్ నామస్మరణం చేస్తూ ప్రాణం పోవడం అనేది ఎంతో సాధన. ఇవే ఆ సాధనలో ముఖ్యమైన మార్గాలు. ఆ సాధనలో భాగమే వాసుదేవుడి దగ్గరికి నడిచి వెళ్ళడం. మీకు ఆదిశంకరాచార్యుల వారు హరిద్వారం నుంచి మొదలుపెట్టి 298 కిలోమీటర్లు బదరీ వరకు 5000 మంది నడిపించి తీసుకెళ్ళాట. ముసలాళ్ళు నడవలేని వాళ్ళు కూడా జోషి మఠం వరకు గుర్రాల మీద వెళ్ళి అక్కడి నుంచి ఆ కాస్త 30-40 కిలోమీటర్లు నడిచారు వాళ్ళు. ఏదో రకంగా భగవంతుడి శ్రమించి శ్రమించి వెళదాం అనుకుంటారట. దర్జాగా ఇక్కడ ఏసీ గారు ఇక్కడ అక్కడ ఏసీ గారులు దిగితే దానివల్ల భగవంతుడు సర్వదా సంతోషించడు. అందుకని పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి, చాలా తపస్సు, కాయిక తపస్సు చెయ్యాలి, దానికే ఈ కష్టాలు పడాలి. యాత్రలు అందుకు చేయాలి, యాత్రలు చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే కష్టపడతావు, నీకు తెలియకుండా సమయానికి తిండి రాదు, సమయానికి అన్ని అందవు. అప్పుడు నీ మనస్సు ఏమనిపిస్తుంది, కొంచెం క్లిష్టత పొందుతుంది. ఆ క్లిష్టతలో కూడా పరమాత్ముడిని చూడగలగాలి, అప్పుడు వాడి పాపాలని తుప్పులు అలిపినట్టు అలిపోతాయి. అగ్నిలో వేసి బాగా బాధేసే అనుకోండి ఇనుముని, తుప్పట్టిన ఇనుముని, ఆ కాలిన ఇనుము ఆ సంబిట పోటు తిని మొత్తం తుప్పు విడిచిపెట్టి తడతల విరుస్తుంది. శారీరకంగా మానసికంగా కష్టించి భగవన్ నామస్మరణం చేస్తూ ఆ భగవంతు దగ్గరికి వెడితే అప్పుడు వాడికి ఉండే పైరుండి తుప్పు ఎగిరిపోతుందట. మనం చేసిన పాపాలు తుప్పు, మనం ఇనుము, భగవన్ నామమే ఆయన దర్శనమే అగ్ని. ఆ అగ్ని మీద సమ్మిటి పూట్లు ఏంటంటే ఈ వెళ్ళేటప్పుడు వచ్చే కష్టాలు, యాత్రల్లోనూ వాటిల్లోనూ నడిచేటప్పుడు ఆ ఈ కష్టాలన్నీ కూడా సమ్మిటి పూట్లు. ఇవి మనల్ని పవిత్రులు చేస్తాయి. ఇది తెలుసుకో, ఇది సత్య సిద్ధాంతం. నారద ఇది నీకు హితం చెబుతున్నాను. ఈ చెప్పేటప్పుడు కొన్ని కొన్ని నీ మనస్సుకి కష్టం కలిగిస్తాయి నియమాలు. అయ్యి బాబా నా గురించి నన్ను దెబ్బతూ చెబుతున్నారేమో అని అలా అనుకోకు. ఎందుకంటే కామ మూలమిదం జన్మ కామ పాపస్య కారణం, కోరికలే ఈ సృష్టికి మూలం. కోరికలు ఉండడం వల్లే మనం జన్మెత్తాం. కోరికలే పాపానికి మూల కారణం. కామం అనగా కోరిక. ఆ కోరికలు విచిత్రంగా ఉంటాయి. వాడికి ఇప్పుడు అర్జెంట్ గా ఏసీ కారు టాటా ఇండికా కావాలనిపించింది, అది తీర్చుకోలేడు, కొనుక్కోలేడు. అప్పుడు వీడికి కోపం పెరిగిపోయి అసహనం పెరిగిపోతుంది కొనుక్కోలేక. ఈ అసహనం వాడిని ఎలా తీసుకెడుతో చెప్పలేం. అంటే తీర్చుకోలేని పిచ్చ కోరికలు ఎక్కువైపోవడమే మనిషిని ప్రశ్నని చేస్తాయి. దీనివల్ల యశ క్షయకరహ యశస్సు కీర్తి కూడా పోతుంది, తాపం పెరుగుతుంది. కాబట్టి అన్నిటినీ నాశనం చేసే ఇటువంటి కామం జోలికి రాకుండా చూసుకో, పిచ్చి కోరికలు కోరకు. లోకానికి ఉపకారం చేయడానికి పనికొచ్చే మంచి కోరికలు ఏమైనా నీకు తీరతాయి. నీ స్థాయికి తగిన కోరికలు ఉపయోగపడతాయి. ఏదైనా అధికమయ్యే కామం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇక రెండవది, సమస్త దుఃఖ జాలానాం మాత్సర్యం కారణం స్మృతం నరకాణం సాధనాంచ తస్మాత్ తదపి సంత్యజేత్. అసలు సమస్త దుఃఖాలకి మాత్సర్యం కారణం. మాత్సర్యం అంటే పక్కవాడి యొక్క ఉన్నతిని వాడి లక్షణాలు చూచి ఏడవడమే. వాడిది మనకి ఎంత గించుకున్నా రాదు. ఎవడి అదృష్టం వాడిది. ఎవరికి భగవంతుడు ఈశ్వరుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అది దాటి ఇమ్మన్నా ఇవ్వడు, వద్దన్నా అంటాం. ఈ విషయంలో నీకు ఒక విచిత్రమైన కథ చెబుతున్నా. మాత్సర్యం విడిచిపెడితే సమయానికి ఏది రావాలో అది వచ్చిపోతుంది. భాగ్యం రమ్మన్నా రాదు, పొమ్మన్నా పోదు. లక్ష్మి యొక్క లక్షణం, లక్ష్మి కటాక్షం అటువంటిది. పూర్వం ఒక మహా సన్యాసి ఉండేవాడు. ఈ సన్యాసి అడవిలో కఠోరంగా తపస్సు చేశాక మంచి తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక రోజున తెల్లవారుజామున తలతల తలతల మెరుపు వెలిసింది. మహా సౌందర్యవతి జగన్మాత పద్మం మీద కూర్చొని ప్రత్యక్షమైంది, లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అమ్మా నమస్కారం, తమరెవరు తల్లి అన్నట్ట. ఓరి నన్ను ఎరగవరా సన్యాసి, నేను లక్ష్మీదేవిని అడిట. ఎంత మాట తల్లి, నేను నిన్నెప్పుడు ఉపాసించలేదు కదా, మోక్షం కోసం తపస్సు చేసుకుంటుంటే నువ్వెందుకు వచ్చావన్నట్ట. నువ్వు ఉపాసించినా ఉపాసించకపోయినా నీకు ప్రస్తుతం నేటి నుంచి ఒక ఏడాది లక్ష్మీ యోగం పట్టింది, లక్ష్మీ కటాక్షం. వద్దన్న నిన్ను పట్టుకుంటుంది. నాకు వద్దు బాబోయ్ తల్లి, నాకు ఇప్పుడు ఐశ్వర్యం ఉంది, అడవిలో ముక్కు మూసి కూర్చుంటానన్నట్ట. నువ్వు గెంచుకున్నా కాదన్నా, 1 ఇయర్ నీకు లక్ష్మీ కటాక్షం. ఆ తర్వాత నువ్వు కావాలి బాబోయ్ అన్నా నేను ఉండను. ఈ ఏడాది నీ యోగం అందిట తల్లి. నన్ను పట్టుకున్నప్పుడు చెప్పావు, విడిచిపెట్టేటప్పుడు కూడా చెప్పమ్మా అన్నట్ట. నా జాగ్రత్తలే పడతాను అన్నట్ట. సరే అలాగే అంది ఆవిడ. ఇంతలో ఆశ్చర్యం ఏమిటంటే అటుగా ఒక కుర్రపు బండి వచ్చింది, ఎవ్వరూ లేరు దానికి. దాని మీద మహారాజు గారి ముద్ర ఉంది. పాపం రాజుగారి బండి ఇది, లేకపోతే రాజుగారికి యుద్ధంలో విజయం ఉండదు. శత్రువులు ఎవరో దీన్ని అపహరించారు. మన దేశం మహారాజు గారికి మేలు చేయాలని ఈ గుర్ర పండి పెట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వడానికి వెళ్ళాట ఆయన. అప్పుడు రాజుగారు యుద్ధ భూమిలో ఉన్నాడు. మహారాజా ఇదిగో ఈ గుర్ర పండి ఇక్కడ నా అడవిలోకి వచ్చింది, తీసుకోండి అన్నట్ట. ఆ గుర్ర పండి రాగానే శత్రువులు చూసి పారిపోయారు. రాజుగారికి విజయం వచ్చింది. మిమ్మల్ని సన్మానిస్తానన్నట్టు. నీకు సన్మానం వద్దు, నాకేమొద్దు, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి అన్నట్టు. ఈయన కాదు కాదు రెండని బలవంతంగా రాజుగారు నగరానికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళాక ఈ సన్మానం తప్పించుకోవాలి. ఏమైనా లక్ష్మీ యోగం తగ్గించుకోవాలి. ఈ లక్ష్మీ యోగం నుంచి తప్పించుకుని మళ్ళీ అడవికి పోవాలనుకుని ఏం చేశాట, రాజుగారు దండలు తెప్పించి మెళ్ళలో వేసే సమయానికి లాగి గోపెద కొట్టాడు రాజుగారు. నెత్తి మీద కిరీటం ఢామ్మని విడిపోయేది కిందకి. అమ్మ బాబోయని రాజుగారికి ఒళ్ళు మండిపోయి కత్తి తీయబోతూ ఉంటే రాజుగారు నెత్తి మించి కింద పడిన కిరీటం నుంచి బుస్సును నల్ల దాచుకోవడం బయటకు వచ్చింది.
వారు అందు కొట్టేవా సన్యాసి, ఇందాక రథం పట్టుకొచ్చావు, ఇప్పుడేమో నెత్తి మీద కిరీటంలో నల్ల తాచుకోవు కాటేసి నన్ను చంపకుండా లాగి గోప మీద కొట్టి నా ప్రాణం నిలబెట్టావా? అమ్మ బాబో, ఇంతటి మహానుభావుడు లేడు ఈయన, ఈయనకి నాతో పాటు భోజనానికి కూడా పిలవంటే ఆస్థాన పౌరోహిత్యం ఇచ్చేశానన్నట్ట. నాకు వద్దంటూ ఉంటే కించుకుంటున్నా వినిపించకుండా ఆస్థాన పురోహితుని పదం ఇచ్చారు, రాజుగారితో పాటు భోజనం పెట్టారు ఈయనకి. ఎలా అయినా ఈ పౌరోహిత్య పదం వదలాలి, అందుకని రాజుగారు అన్నం ముద్ద తీసి రోడ్లో పెట్టుకోబోతుంటే లాగి ముద్ద మీద ఓడికొట్టేట మళ్ళీ ఆ ముద్ద కింద పడింది, అందులోంచి నల్ల మండ్రగప్పుడు బయటకు వచ్చింది. అమ్మ బాబోయ్, సన్యాసి దైవజ్ఞుడు, ఇందాక పావు నుంచి కాపాడాడు, ఇప్పుడు మళ్ళీ అన్నం ముద్ద మింగపోతుంటే కాపాడాడు, ఇక ఈయనకి పౌరోహిత్యం అంటే మంత్రి పదవి ఇచ్చేయండి అన్నారట. అయ్య బాబు, మంత్రి పదవి వద్దు బాబోయేటువంటి వినిపించో కూడా మంత్రిని చేశారు. మంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆసనం మీద మహారాజు గారు స్వయంగా దండం చేతికి ఇవ్వబోతున్నాడు. ఆ దండంతో రాజుగారు ఒక్క తోపు తోసాట, తోపు తోయగానే రాజుగారు కింద పడిపోయాడు. ఈసారి కూడా ఏమిటైందిట, రాజుగారు అలా పడిపోయాడో లేదో అక్కడున్న స్తంభం రాలి నేల మీద రామని కూలిపోయిందిట. ఇంకా రాజుగారు ఈయనకి పూర్తి సరెండర్ అయిపోయాడు. ఈ మహానుభావుడు రాకపోవడం వల్ల ఒక్క రోజులో 3 గంటలు తప్పాయి అనుకుని మంత్రి ఈ క్షణం నుంచి పేరుకి రాజుని, నా రాజపదవి నీకు ఇవ్వలేదు కాబట్టి ఊరికే నామకే వస్తే రాజుని, అధికారాలు నీవి అన్నట్ట. ఇంకా కారణం లేకపోయాడు ఈయన, ఈయనకు కూడా రుచి పెరిగాడు కాస్త, అందుకని అలాగే ఆయన అంగీకరించాడు మంత్రి పదవి. ఇంకేముంది, రాజుగారు చేతిలో కీలుబొమ్మ, మహైశ్వర్యం అనిపించేశాడు. ఊ అంటే రథాలు, గుర్రాలు, ఏనుగులు, భోగాలు, పిండి వంటలు, కూర్చున్నా కదిలినా బెదిలినా దాసదాసి జనాలు. ఈ ఏడాదిలో ఈయన అసలు సన్యాసిని మర్చిపోయి తానే మహామంత్రి, తానే మహారాజు గారు అనుకున్నాడు. ఇంక ఈ ఏడాది భోగాల్లో సర్వం మర్చిపోయాట. ఇలా ఉండగా ఓ ఫైన్ మార్నింగ్ అమ్మవారి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అబ్బాయి, నేటికి ఏడాది పూర్తయింది, నీ లక్ష్మీ యోగం నేను వదిలేస్తున్నాను, ఇక యోగం పోయింది, భోగం పోయింది అందుట. గిలగిల్లా ఆడిపోయాడు. అమ్మాయి, ఎంత పని చేసావు తల్లి, ఇప్పుడు నేను చచ్చిపోతాను లక్ష్మి లేకపోతే, ఈ ఏడాదిలో లేనిపోని భోగాలండి మరిగా, ఇంతకాలం ఏడాది ఉన్నాను ఉన్నానని కూడా ఉన్నావు, ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతున్నావా తల్లి అన్నట్టు. నేనేం చేయను, ముందే చెప్పా, ఏడాది నువ్వు చావు బతుకు నాకు అనవసరం టామ్ అని మాయమైపోయిందిట. ఇలా మాయమైంది ఆవిడ. మహారాజా మహారాజా అని కొంతమంది భటులు రాజుగారి దగ్గరికి వచ్చారు. మీ అబ్బాయిని మంత్రి గారు వచ్చిన దాకా ఎక్కడికి ఎత్తుకుపోయారండి అన్నారట. నేను రామరామ ఇంట్లోంచి కదలలేదు, మీ అబ్బాయిని ఎక్కడ ఎత్తుకెళ్ళాను అన్నట్టు మంత్రి గారు. అమ్మ దొంగ మంత్రి, మంత్రి గారి ఇల్లు అంతా వెతకడానగానే మంత్రి గారి ఇంట్లో ఓ చోట రక్తంతో దర్శిని కత్తి కనపడింది. ఇంకేముంది, రాజుగారి అబ్బాయిని కత్తితో నరికేశారు, వీడి గురి శిక్ష వేసేయండి అన్నాడు రాజుగారు. అప్పుడు మహారాజా, ఒక్క క్షణం, మిమ్మల్ని ఎన్నో గంటల నుంచి కాపాడింది నాకు ఒక్క క్షణం అవకాశం అంటే తర్వాత చంపుదిరిగానన్నట్ట. అంత కోపంలో కూడా రాజుగారు ఏమిటన్నట్ట, ఏం లేదయ్యా, 1 ఇయర్ బ్యాక్ లక్ష్మీదేవి నన్ను పట్టుకుంది, అందువల్లే నేను కావాలని గోప మీద కొట్టినా తోసినా అవన్నీ ఉపకారాలు అయ్యి, నేను నిజానికి ఏం తెలియదు, కావాలని మీ గోప మీద కొట్టా, అందులోంచి పాము వచ్చింది, అది లక్ష్మి అనుగ్రహం మీకు నాకు సంబంధం కలవడానికి. అలాగే ఏం చేసినా ఆనాడు లక్ష్మి నన్ను అనుగ్రహించింది, అందుకే మీరు నన్ను అనుగ్రహించారు, మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడే ఉదయం అమ్మ లక్ష్మి అంది నేను వదిలేశానది నన్ను, అందువల్ల నేను ఏం చేయకుండా భ్రమ కలిగింది మీకు, మీ అబ్బాయి మీ ఇంట్లోనే ఉంటాడు, ఇది భ్రమ, నన్ను పదవి నుంచి తొలగించి బయటకు గెక్కడానికి ఆవిడ ఆడే నాటకం, మీరు నన్ను చంపితే పాపం, కావాలంటే చూసుకోండి అన్నట్ట. నిజంగా రాజుగారు ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే కొడుకు ఇంట్లోనే ఉంటాడు, ఈ భ్రమ కలిగింది. చూసావా, ఇది లక్ష్మీ యోగం, వద్దంటే పట్టుకుంది, కావాలంటే ఆగదు. ఇప్పుడు నేను అడవికి పోతున్నాను, ఇక జీవితంలో ఎప్పుడు రాను అని అడవికి పోయాట. ఆ అడవికి వెళ్ళి సాధన చేయడానికి చచ్చినంత బాగానే ఇది దీనికి. ఈ ఏడాది బాగా సుఖపడ్డాడుగా, నడిస్తే కాళ్ళు ఎప్పుడు, కదల్లేడు మెదల్లేడు. ఈ రాజపదవులు కూడా ఎలాంటివో తెలుసా అంటే, అడుగు పెట్టాలి కానీ రక్తం రుచి పెరిగిన పులి లాంటివి. ఒక్కసారి ఈ పదవి లోలత్వంలోకి అడుగు పెడితే మనం కావాలనుకుని బయటికి రాలేమంటే అసలు, అది లక్ష్మీ యోగం యొక్క లక్షణం. లక్ష్మి పదవి రూపంలో ఇలా పడుతుంది. ఇవి చాలా భయంకరమైనవి, అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలట. ఆ లక్ష్మీ యోగం పట్టినప్పుడు, పదవిలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుని నామం చెయ్యాలి. ఆ తర్వాత విడిచిపెట్టేసి యోగం పోయినప్పుడు కూడా మామూలుగా ఉండాలి. ఎందుకనంటే యోగం క్షణంలో పోయే మెరుపు తీగ లాంటిది, జ్ఞాని అయిన వాడు అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇదే నీకు చెప్పేది. విష్ణు భక్తులు ఇప్పుడు ఇందాక చెప్పిన యోగం పట్టినప్పుడు అన్ని మర్చిపోయి ఆ పదవులు అనుభవించడం, మళ్ళీ అది పోయాక ఏడవడం చెయ్యరు. కాబట్టి ఓ సజ్జన ప్రాణి నా మాట విను, పాపమూలమైన ఇటువంటి విశేషాలను జాగ్రత్తగా తెలుసుకో, ఆ హరిని తెలుసుకో, ఆ భగవంతుడు నీకు సుఖాన్ని ఇవ్వగాక నీకు ఆనందం కలిగిస్తాడు. సృష్టిలో ప్రతివాడు జాగ్రత్త తీసుకోవాలట. ఒక మాట చెప్పాడండి, ఆపదను తప్పించలేం, ప్రమాదం నుంచి ప్రాణం ఎవడూ కాపాడలేడు, అయినా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా ఎవడు జాగ్రత్తతో మెలకువతో ప్రవర్తిస్తాడో వాడి ఎడల దేవతలు సంతోషించి అవసరానికి వీడికి సాయం చేస్తారట. ఇప్పుడు ఎలాగూ చస్తాం కదా అని 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి రష్లు వెళ్ళిపోతాం ఆ కారు మీద, అది మూర్ఖత్వం. ఈ జాగ్రత్త నువ్వు తీసుకున్నాక కూడా ప్రమాదం వస్తే దాన్ని ఎవడు ఏం చేయలేడు. కానీ ప్రతి వాడు తాను తీసుకోవలసిన జాగ్రత్త తీసుకోవాలి. ముసలితనం మీరు వస్తుందన్నా, ఇంకో భయపెట్టినా, సంపదలు అస్థిరం అన్నా అలా తరుగుతాయి కదండి అని అంటారు చాలా మంది. అలా కాదట, అవన్నీ నిజమే తెలిసినా తన ప్రయత్నం తాను చెయ్యాలట. అయ్యో రేపే చచ్చిపోతామేమో అయితే వాళ్ళు ఎందుకులే సంపాదించడం మానడం అనుకోవడము భ్రమే, భగవన్నామం మానడము భ్రమే, చేసే పని చేయడం, అనుభవించేది అనుభవించడం, ఆసక్తి లేకుండా ఇది భగవంతుని యొక్క సృష్టి, ఇది ఒక యోగం అనుకుని అనుభవించాలి. ఆ అనుభవిస్తున్న కాలంలో భగవంతుడి యొక్క ప్రసాదం అనుకోవాలి. ఆ ఒక్క దృష్టితోటి ఈ సంసారం అనే సముద్రం నుంచి బయటపడిపోతాడట. అప్పుడు సంసారంలో వాడు పడడు అనగానే ఆయన ఆనందపడ్డాడు. ఇంకా సనకాదులు ఇలా చెబుతున్నారు, నాయన ఇప్పుడు నేను నీకు పునర్వక్ష్యామి మహాత్మ్యం దేవదేవస్య చిగ్రిణ పఠతాం శృణ్వతాం సత్య పాపరాశి ప్రణశ్యతి. ఆ దేవదేవుడు భగవంతుడు విష్ణువు యొక్క మహాత్మ్యాన్ని చెబుతున్నాను, అది వినడం వల్ల పాప సమూహాలు నష్టమవుతాయి. శాంతము, కామము, క్రోధము ఇవి 6 శత్రువులు. ఈ శత్రువులను జయించడం వల్ల యోగాభ్యాసం మనిషిలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే యోగి అవుతాడో అహంకారం మీద విజయం పొందుతాడు, వాడికి జ్ఞానం కలుగుతుంది, అవ్యయుడైన పరమాత్ముని పొందగలుగుతాడు. ఎవడు తీర్థ స్నాన వ్రత దాన తపో యజ్ఞాలు చేస్తాడో వాడు దృష్టిలో పెట్టుకోవలసింది ఏమిటో తెలుసునంటే అంతఃకరణ శుద్ధి. తీర్థయాత్ర చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, యజ్ఞం చేసినా మనస్సు పవిత్రంగా ఉండాలి. ఆ మనస్సు పవిత్రంగా ఉండి భగవంతుడిని ఆరాధించాలి. ఎవడు లోభంతో ఉంటాడు, లుప్త లోభియో వ్యసన జిజ్ఞాస, వ్యసనాల మీద కోరిక కలిగి ఉంటాడు, అజ్ఞానయ్య ఉంటాడు, నయజంతి జగత్పతి, అటువంటి వాడు ఆ జగత్పతిని పూజ చెయ్యలేడు. లోభంతో ఉన్నవాడు పూజ చేస్తాడు, అగరత్తు వెలిగించి ఆర్పిసి వెళ్ళి రేపటి వెలిగించుకుంటున్నాడు, అది లోభం. ఇంకప్పుడు వాడి పూజ పూజ కాదు, అంత పిసిన కొట్టుతనంతో ఉంటే. వ్యసనాల మీద కోరుకున్నవాడు కూడా భగవంతుడు అర్చించలేడు. నిజంగా అర్చించే కాసేపట్లో వ్యసనం. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడే 3 సార్లు బయటకు వెళ్ళాడు ఒకడు, ఎందుకంటే ఈ 3 సార్లు 3 సార్లు దమ్ముట సిగరెట్లు, ఇంకా వీడికి అచ్చినే కుదురుతుంది. కాబట్టి ఇలాంటి లోభి, వ్యసన ప్రియుడు, అజ్ఞాని, మూర్ఖుడు అనమాట, పిడివాదం చేసేవాళ్ళు అంటారు. ఇలాగే ఎందుకు ఉండాలి, అలాగే ఎందుకు చేయకూడదు, అగరత్తులే ఎందుకు కలిగించాలి, గంటెందుకు కొట్టాలి అంటారు వీళ్ళు. ఇంక వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు కూడా భగవంతుడిని ఆరాధించలేరు. వీళ్ళనట నరకీటకాహ, నరపశువులు అన్నారు. వీళ్ళ వల్ల భయంకరమైనటువంటి నాశనం లోకానికి కూడా ఏర్పడుతుంది. మూర్ఖులు తాను పాడవడమే కాక 10 మందిని పాడు చేస్తారు. విద్యుల్లేకవలే చంచలమైన ఈ సంసారంలో మూర్ఖుల వల్లే భగవద్భక్తి నాశనమవుతున్నది. మూర్ఖుడు చాలా ప్రమాదం. అందుకే ఎప్పుడూ చెప్పారు, తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తమిలి మృవదృష్టలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజం పరాదు. ఎక్కడ ఎడారుల్లో ఎండమావులు కనపడతాయి. అంటే భ్రమ, అక్కడ నీళ్లు ఉండవు కానీ కంటి గల నీరు ఉన్నట్టు కనపడుతుంది. ఆ ఎండమావులో నీరు కూడా తాగచ్చట కష్టపడి. కుందేలు కొమ్ము ఉంటుందే, కష్టపడి కుందేలు కొమ్ము కూడా సాధించవచ్చట. కాని పరమ మూర్ఖుడి యొక్క మనస్సు మాత్రం రంజింపజేయలేము, ఆనందం పెరగలేమట, వాడిని మార్చలేమట. ఆశ్చర్యం చూడండి, అంటే మూర్ఖుడు ఎంత ప్రమాదకరుడు చూడండి. ఎక్కడ ఏమీ చెయ్యలేనటువంటి వాటిని కూడా మనం చేయగలుగుతున్నాం. ఇసుక పిండి నూనె తీయచ్చు, కుందేలు కొమ్ము సాధించవచ్చు, ఎడారులు ఎండమావిలో నీళ్లు తాగచ్చు, మూర్ఖుడు మార్చలేము. అటువంటి మూర్ఖుల యొక్క సాంగత్యం విడిచిపెడితేనే అసలు ముందు భగవత్ భక్తులు అవుతాడు. భగవంతుని కృప వల్ల శాంతం కలుగుతుంది. శాంతం వల్ల ముందు అవతల వాడు చెప్పేది ఏమిటో తొందరపాటు లేకుండా అడ్డం కలగజేయకుండా చెప్పేదాన్ని వింటాడు. అలా వినడం వల్ల భగవంతుని కథల మీద ఆసక్తి నానాటికి పెరుగుతుంది. పెరగడం వల్ల హరినామస్మరణం మీద భక్తి పెరుగుతుంది. అప్పుడు ఆ పాదాలు స్మరిస్తాడు, లోకానికి ఉపకారం చేయడానికి దాన ధర్మాదులు చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు. అప్పుడు వాడు మహాపురుషుడు అవుతాడు, వాడు పునర్జన్మెత్తుతాడు. ఆ జన్మ ఎత్తినప్పుడు పూర్వజన్మలో తాను చేసినటువంటి కథాశ్రవణాలు ఇవన్నీ కలిసి వాడిని ఉత్తముణ్ణి చేస్తాయి. ఈ జన్మలో చిన్నప్పటి నుంచి వాడు సంస్కారవంతుడు అవుతాడు. వాడికి తెలియకుండానే వాడు చాలా భక్తుడు, సాధువు, జ్ఞాని అవుతాడు. ఈ జన్మలో వాడు మనస్సు, వాక్కు, కర్మ అన్ని భగవంతుడికి ఇస్తాడు. అప్పుడు ఈ లోకంలో గొప్ప శ్రేష్టమైన స్థానం పొందుతాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు, మహైశ్వర్యంతో పాటుగా సన్యాసిత్వము లేక జ్ఞానము ఇంకోటో ఇంకోటో వస్తాయి వాడికి. అప్పుడు క్రమేపి వాడు మహానుభావుడు అవుతాడు. ఇటువంటి విశేషమైన ఒక కథ చెబుతున్నాను వీరు మీకు, చాలా ప్రాచీన కాలం. అత్రై ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం పఠతాం శృణ్వతాం చైవ సర్వపాప ప్రణాశనం. ఒక ప్రాచీన కాలపు కథని, ఒక పురాతనమైన కథని ఇతిహాసం అంటే ఉన్నదిన్నట్టుగా ఉంటే దాన్ని ఇతిహాసం అన్నారు. పురాణంలో కూడా ఎక్కడ ఇంత అసత్యం చెప్పరటి వాళ్ళు, అందుకని వాళ్ళని ఇతిహాసాలు అన్నారు వాటిని. ఇతి హ ఆస, ఇది ఈ విధముగా, ఆస ఉండెను సుమా, ఇది ఇలాగే జరిగింది సుమా, ఇందులో నా యొక్క కల్పితం కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేవు సుమా, ఉన్న ఉన్నట్టు చెబుతున్నాను అని చెప్పేదాన్ని ఇతిహాసం అంటారు. అది మామూలు కాదు, పురాతనం, చాలా ప్రాచీన కాలమైంది. అది గనక పఠతాం చదివినా, శృణ్వతాం చైవ విన్నా సర్వపాప ప్రణాశనం, మహాఘోర పాపాలన్నీ నశించిపోతాయి, పాప రాశి పటాపంచలైపోతుంది. అలా పాపాలని పటాపంచలు చేసే ఒక ప్రాచీన కాలపు దివ్య కథ ఒకటి, మనోహరమైన కథ, మధురమైన కథ, ఆనందకరమైన కథ, హరికి సంబంధించిన కథ, తీర్థయాత్ర విశేషాలతో కూడిన కథ కోడి చెబుతున్నారు. ఒక ఇద్దరు మహాత్ముల యొక్క చరిత్ర ఇది. ఆ ఇద్దరి యొక్క చరిత్ర చాలా ఉత్తమం. యస్య శ్రవణ మాత్రేణ వాచిమేధ ఫలం లభే, అది విన్న ఆ తక్షణమే, ఆ కథ విన్న వెంటనే వాచిమేధ ఫలం లభే, అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది. అటువంటి ఆ కథ చెబుతున్నాను శ్రద్ధాసక్తులతో. కశ్చిదాసీత్ పురా విప్ర బ్రాహ్మణో రైవతేంతరి వేదమాలిరి విఖ్యాతో వేద వేదాంగ పారగ. బాగా ప్రాచీన కాలం మాట. రైవతము అని ఒక పర్వతం ఉన్నది. ఆ రైవత ప్రదేశంలో ఒక చిన్న గ్రామం ఏర్పడింది. పర్వత ప్రాంతాల్లో కూడా గ్రామాలు ఏర్పడింది. ఈ రైవత పర్వతం అంటే బలరాముడికి చాలా ఇష్టం. ఈ పర్వతం మీద గోపికలతో ఆయన విహరించేట ఒకప్పుడు. ఈ రైవత పర్వతం కృతయుగం నుంచి త్రేతాయుగం నుంచి భక్తులకు, అవతార పురుషులకి నిలయం. ఆ రైవత పర్వతం గురించి దాదాపు ప్రతి పురాణంలో వచ్చేది పూర్వకాలం. అటువంటి పర్వతం అది, అక్కడ ఉన్నది గ్రామం. ఆ కాలంలో ఆ గ్రామంలో పెద్ద ఎక్కువగా జనాభా లేరు, తక్కువ జనాభాతో కూడిన ప్రదేశం. అక్కడ ఒక వాడవాడంతా బ్రాహ్మణోత్తములు ఉండేవారట. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, వాడి పేరు వేదమాలి. పేరు వేదమాలి అని పెట్టినందుకు అతను నిజంగానే వేద వేదాంగ పారగ. వేదాలు, వేదాంగాలంటే ఉపనిషత్తులు, షడంగాలు కూడా ఉంటాయి వీటిల్లో, శిక్ష, వ్యాకరణం, స్మృతి, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఈ ఆరింటినీ కలిపి వేదాంగాలు అంటారు, షడంగాలు. ఈ ఆరు అవయవాలు చదువుకున్నట్టే. జ్యోతిష్యం ఉంటే నిరుక్తం రాదు, నిరుక్తం ఉంటే కల్పం రాదు, కల్పం వస్తే వ్యాకరణం రాదు, ఇలా ఒకదాని కూడా సంబంధం కష్టం అవు. ఆరు తెలుసుకున్నటువంటి పండితుడు అంటే, అటువంటి పండితులు అరుదుగా ఉంటారు అన్నమాట. అసలు సహజంగా లోకంలో అంతే, ఏదో ఒక్కదాంట్లో ఆరు తిరిగితే రెండో దాంట్లో అట. నేను భాగవతం తప్ప ముట్టుకొని అంటాడు ఒకడు, నేను దేవీ భాగవతం తప్ప ముట్టుకొని అంటాడు ఒకడు, నేను నారద పురాణమే ముట్టుకుంటానంటాడు ఒకడు. ఆ ఒక్కటి చదవడానికే జీవితం వెళ్ళిపోతుంది. అన్నిటి మీద అథారిటీ రావాలంటే చాలా జ్ఞాపక శక్తి కావాలి, మరి భగవద్ అనుగ్రహం కావాలి, పుస్తకాలు దొరకాలి, చదవాలి, వినియోగడు కావాలి, ఇదంతా పెద్ద గొడవ. అలా అన్ని ఉన్న పండితుడు ఆ రోజుల్లో మహానుభావుడు ఆ వేదమాలి. సర్వభూత దయాయుక్తగా ప్రాణులను చాలా ప్రేమించాడు, చాలా గొప్పవాడు ఆయన. హరిపూజ పురాయణగా నిరంతరం హరిపూజ చేసేవాడు. అయితే దురదృష్టవశాత్తు ఆయన పుత్రులు, మిత్రులు, భార్యలు దిక్కుమాలిన వాళ్ళు చేరారట. సహజంగా చూడండి, ఏదో ఒకటి. అందుకే సరైన మిత్రులు ఉండాలి, సరైన భార్య ఉండాలి. ఇంటికి వెళ్ళగానే అప్పడాలు కర్ర పుచ్చుకునే భార్యతో వీడు ఏం చేస్తాడు చెప్పండి, అస్తమానం వెళ్ళగానే ఏం తెచ్చేవరా దిక్కుమాలవాడా. కొంతమంది భార్యలకు అసహనం ఎక్కువ. పూర్వకాలంలో ఒక ఆవిడ ఉండేదిట, ఓ పరమ పతివ్రతాశ్రమని. ఈ భర్త గారు చదువుకున్నాడు కానీ సంపాదించలేడు, అందుకని అస్తమాటు చూసావా ఆ పక్క ఆయన చూడు, ఆయన రోజు బజారుకి వెళ్ళాడు, స్వయం పాకాలు తెచ్చాడు అవి తెచ్చాడు అని వాడిని తెప్పి చూపించేది. ఈయన చూడు కంకణాలు ఎంచుకున్నాడు, ఆయన చూడు అది తిప్పాడు, నువ్వు ఉన్నావు నీ మొహం తగలయ్యా అని భర్త రోజు ఏదో పరిమితంగా ఓ అరడదన సార్లు మాత్రమే తిట్టేది. నాలుగైదు సార్లు మాత్రం కర్రతోటి, ఐదారు సార్లు చేతితోటి ఆ మాత్రం అలా అలా ఎంచుకునేది. ఈ బోరు పడలేకైనా ఏం చేయమంటావు అన్నట్ట. మన దేశం మహారాజు గారు మంచివాడండి, పండితులను ఆదరిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళారంటే మీకు ఏదన్నా మంచి కవిత్వం వినిపించండి, మెచ్చుకుని ఏదైనా ఇస్తాడు అందుకే. సరే ఈవిడ బోరు పడలేక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారు రెండు గురువులు ఉండగా ఆయన పగలు చూస్తే రాత్రి కాలంలోకి వచ్చేంత గొప్పవాడు. అయినా సరే అయ్యో అభయ మహారాజా, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నీ అందం చూస్తే చంద్రుడు బొబ్బుల్లో దక్కున్నాడు, నిన్ను చూస్తే సహస్రాక్షుడు ఇంద్రుడు పారిపోతాడు. అమ్మప్పమ్మప్పో ఏమందం, ఇక నీ చేతికి ఎముకలేదు, నీ దానమే దానం, నేను చూస్తే శివ చక్రవర్తి సిగ్గుపడి పారిపోతాడు అని పొగిడేశాడు రాజుగారు. రాజుగారు కూడా ఔరుగా మూసు అనుకున్నాడు. అనుకుని ఏం కావాలి అన్నట్టు కోరుకు అన్నాడు. ఈయన కర్మ అది కూడా యోగం అంటారు, లక్ష్మీ యోగం లేకపోతే కోరుకోలేరు సరిగ్గా. డబా 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 ఇలా కొట్టాడు, ముక్కుపుడు పిలిచి అలవాటికి. ముక్కుపుడు పిలిస్తే గానీ ఇంకేం కోరుకు రాదు, అందుకని ఆ ముక్కుపుడును కొట్టుకున్నట్లా అది పిలిచాక అడుగుదామని. తీరా చూస్తే డబ్బాలో ఏమీ లేదు, ఖాళీ. ఈయన బుర్ర పంజీలా ఎల్లా కొక్కుని కాస్తంత ముక్కుపుడు ఉంటే ఇప్పించండి మహారాజా అన్నట్ట. పాపం రాజుగారు చాలా గొప్ప ఔదార్యం కలిగిన వాడు, శివ చక్రవర్తి దానకర్ణుడు ఆయన, అందుకని జాడీడు ముక్కుపుడును తెప్పించిచ్చాట ఆయన ఓ జాడీతో. ఆ దాడి ముక్కుపుడు రెండు బొట్లు పెట్టాక కాస్త అప్పటికి కాస్త అయిపోయింది. ఇక పిలిచాక ఇంకేముంది నా మొహం, ఎంత పొరపాటు చేశాను, రాజుగారు కోరుకుంటే దిక్కుమారుడు ముక్కుపుడు కోరుకున్నానా, ఎంత చేసి చివరికి. ఇప్పుడు ఏం చెయ్యాలి, రాజుగారు కొంచెం మంచివాడు, ఇది మోయించగలడానికి ఓ భటుడిని ఇచ్చాట. వెంటనే భటుడు ఆ కూడా మోసుకుని బయలుదేరాడు. ఈయన ఏడు మొహంతో ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ చాలా పతివ్రత కదా, మరి ఈయన ఏం తెచ్చాడో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏ ఐశ్వర్యం తెచ్చాడో రాజుగారు ఏమి ఇచ్చారో అని. ఎప్పుడు కూడా ఫస్ట్ తారీఖు వచ్చి జీతాలు వచ్చే రోజుల్లో మంగళహారతి పళ్ళారు వస్తాయి. ఆ మంగళహారతి పళ్ళారు గుచ్చుకుని ఆవిడ వచ్చింది రాజుగారి దగ్గరకు వచ్చాడని. గైకోటి గౌరీ మంగళహారతి అని పాడుతూ ఆ పళ్ళెం పుచ్చుకొచ్చింది. ఆ మంగళహారతి పళ్ళెం పుచ్చుకొని చూసి ఆయన ఆనందపడిపోయాడు. ఎంత ఇచ్చారండి అందుట, అదిగో సీ దట్ సైడ్ అన్నట్ట, వడ్డు దగ్గర నెత్తి మీద అదిగో కనిపించింది దాడి. దాడిలో రత్నాలు వజ్రాలు వైడూర్యాలు బంగారపు కాసులు ఉన్నాయని ఆనందపడిపోయావిడ, తొందరగా దింపర దిక్కుమాలని దింపించింది వాడిని. అప్పటి అరుగు మీద దింపారు, ఇప్పి చూసింది గుప్పుని కనిపించింది వాసన, తర్వాత లోపలంతా ముక్కుపోవడం. హా అక్కడికెళ్ళి కూడా జాడీడు తెచ్చావా నేను తగలయ్యాను, జాడీడు ముక్కుపోవడం మొహం మీద పోసేసింది. అంచేత సహజంగా ఈ సంపాదన మీద వాటి మీద వ్యామోహానికి కారణమైన భార్య పుత్రులు మిత్రులు తగిలారట. ఆ పుత్రుల కోసం ఆ మిత్రుల కోసం ఆ భార్య కోసం ధన అర్జన పరోభవత్తు డబ్బు సంపాదించాలనే కోరికలో పడ్డాడు. ఆ కోరిక కూడా ఎలాగా చూడండి, దురదృష్టం కర్మ కాకపోతే వాడికి అపణ్య విక్రయం చక్రే అమ్మకూడని దిక్కుమాలని పదార్థాలు చర్మాలు అమ్ముకోవడం మొదలెట్టాట. గేదెలు వాటి చర్మాలు చచ్చాక పీకుతారు చూసారా, వాటిని ఈ పండితుడు వ్యాపారం మొదలెట్టాడు. తోలు ఫ్యాక్టరీ లెదర్ ఇండస్ట్రీ పెట్టాడు లోన్ ఉంచుకుని. అక్కడతో ఆగాడా, రస విక్రయం బ్రాందీ షాపు కూడా కాంట్రాక్ట్ కూర్చున్నాడు. రస విక్రయం మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. డబ్బుకి ఏ పనినా చేయించేస్తుందండి. చండాలా తైరతి తథా సంభాషీ తత్ప్రతిగ్రహీ, ఎంత నీచంగా సంపాదించిన వాడి దగ్గర అయినా సరే వాడు కుక్క మాంసం తింటానన్నా పర్వాలేదు, నాకు డబ్బు ఇస్తానంటే చాలు, నీ దగ్గర నేను పుచ్చుకుంటానన్నా మొదలెట్టాడు. డబ్బు డబ్బు దానికోసం ఈ వ్యాపారం మొదలెట్టాడు. చర్మములతో వ్యాపారం మొదలెట్టాడు. తర్వాత భయంకరమైనటువంటి చెయ్యరాని వ్యాపారం రస విక్రయం మద్యం కూడా ఈ పండితుడు అమ్మడం మొదలు పెట్టాడు. పరమ చండాలులతో స్నేహం చేసి ఆ నీచుల యొక్క పాపాలు తొలగించడానికి వాళ్ళు ఏమిచ్చిన పుచ్చుకోకూడని వస్తువులు కూడా పుచ్చుకుని వాళ్లతోటి రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టి డబ్బు సంపాదించాడు. తపసాం విక్రయం చక్రే వ్రతానాం విక్రయం తథా పరార్థం తీర్థగమనం కలత్రార్థమకారయత్తు. ఆయన డబ్బు కోసం నీచ సంభాషణ చెయ్యరాని పనులు ఒకటి కాదు, కష్టపడి దొరుకు ఇంతవరకు చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు వల్ల వచ్చిన పుణ్యం, తపస్సు వల్ల వచ్చిన పుణ్యం ఈ నీచ దానాల వల్ల తొలగించేసుకున్నట్ట. అడ్డమైన వాళ్ళ దగ్గర దానం చేసుకుంటే చేసినటువంటి పుణ్యం అంతా వాళ్ళకి పోతే వాళ్ళ పాపాలను వాళ్ళకి వస్తాయి. అందువల్ల నిత్య ప్రాయశ్చిత్త కర్మ చెప్పారు వాళ్ళకి. ఆ నిత్య ప్రాయశ్చిత్తాదులు విడిచిపెట్టి వీడు ఎప్పుడైతే ఈ మద్యపానం చేసేవాళ్ళతో స్నేహం వాళ్ళకి మద్యం అమ్మడం ఇవన్నీ పెట్టాడో, ఇది వరకు అర్చించుకున్న తపస్సు వల్ల వచ్చిన మొత్తం పుణ్యం పోయింది, తేజస్సు కోల్పోయాడు. అయినా భార్య పిల్లలు ఈ వ్యామోహం ఈ సంతోషం డబ్బు సంతోషం తప్ప మరొకట్లేదు. చివరికి తీర్థయాత్రల మీద కూడా విశ్వాసం పోయిందిట. చూడండి, చిన్నప్పుడు కాకరకాయ పెద్దయ్య కేకరకాయ, కొంతకాలం పోతే నీచుల యొక్క లక్షణం ఏంటంటే ఏమిటి అస్తమాటు ఈ దేవాలయానికి వెళ్ళేది ఏమిటి, రోజు వెళ్ళి ఆలయమే కదా, రోజు వీరే పురాణమే కదా, ఇవాళ ఒక సీరియల్ చూద్దాం ఇవాళ సినిమాకి పోదాం అనిపిస్తుందిట. అనేక జన్మల దురదృష్టం అందరికి, ఎన్నో జన్మలు చేసిన పాపం ఏమనిపిస్తుందంటే కొంతకాలం పోయాక మొదట్లో పుణ్యం లాక్కొస్తుంది, ఈ మంచి శక్తివంతులు అవుతూ ఉంటాడు. అప్పుడు భగవత్ పరీక్ష రోజు జరిగేదే కదా, ఇవాళకి ఇది ఎక్కొట్టి ఎక్కడికో సినిమాకి పోతే, లేకపోతే ఈ రోజుకి ఇంకేదో పని చేస్తేనే అనిపిస్తుందట. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలట సాధకుడు. ఒక్కరోజు కదా అని అశ్రద్ధ చేశాడా, ఈ ఒక్కరోజు అశ్రద్ధ వీడి తపశ్శక్తి అంతా క్రమేపీ క్షీణింపజేసి వీడిని ప్రశ్నుడు చేసి ఇక్కడికి రానివ్వకుండా చేసేస్తుంది. ఈ వ్యామోహం చాలా ప్రమాదకరమైంది. అందుకే ఇంత చేశాను ఇంకేమిటి అనుకోకూడదు. మనిషి యొక్క లక్షణం ఏంటంటే ఎంత స్థాయికి వెళ్ళినా ఎప్పుడు పతనమవుతాడో తెలియదట. అందుకని నిజమైన జ్ఞాని
అవకాశం వచ్చినప్పుడు ప్రాణం పోయినా విడిచిపెట్టకూడదట. పుణ్యం చేసేవాణ్ణి, పురాణ శ్రవణం చేసేవాణ్ణి, వ్రతాలు ఆచరించేవాణ్ణి, తీర్థయాత్ర చేసేవాణ్ణి మూడు రకాల లోపములు భ్రష్టు పట్టిస్తాయి. ప్రథమం బంధు సంబంధం, అందులో మొదటిది ఏమిటంటే బంధువుల రూపంలో ఎక్కడో ఉంటారు కొడుకులు, అమ్మా నువ్వురా అంటారు, లేకపోతే నాన్న రా అంటారు, అక్క రా అంటారు, పెళ్ళిళ్ళకి రమ్మంటారు, ఇంకోటి రమ్మంటారు. ఈ రకంగా బంధువులు ఏం చేస్తారట, ముందు రమ్మంటారట. వాళ్ళ నారద పురాణం 40 రోజులు 50 రోజులు చదువుతుంటే 2 రోజులు బ్రేక్ ఇస్తే నష్టం ఏంటి, ఈ పెళ్లి కంటే ఎక్కువ, లేకపోతే ఈ కొడుకు చూడటానికి వెళ్ళడం కంటే ఎక్కువ అనే భ్రమ కలుగుతుందిట. అంటే ప్రథమమైనటువంటిది ఏమిటన్నారు, ప్రథమం బంధు సంబంధం, బంధువులతో మొదలవుతుంది విక్రమం. అక్కడ గడతాడు ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు, లేకపోతే మెల్లగా మొత్తం మీద ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యాడు. అది ద్వితీయం చ అర్థ సంభవం, రెండవది డబ్బుకి సంబంధించింది. మంచి పురాణం సక్రమంగా వినే టైంలో వీడిని లోప పెట్టడానికి వీడికి వ్యాపారం రావడము, డబ్బు ఏదో రావడము, ఈ పూటకు నువ్వు వస్తే డబ్బు ఇస్తావును, ఏదో వస్తుంది మొత్తం మీద. ఇది వదిలే డబ్బు మీద కథలు పెడతాడు. ఇంకా మూడవది వ్యసనం, భయంకరమైనటువంటి ఏదో ఒక వ్యసనం. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది, ఒకడు జోదం ఆడచ్చు, ఒకడు మరో మద్యం, ఏదో ఒకటి. ఇవి వాడిని ఆకర్షిస్తాయి, సినిమాయో షికారులో ఏదో ఒకటి. అప్పుడు ఇక్కడి నుంచి వీడు మళ్ళీ అందులోకి వెడతాడు. ఈ మూడింటి వల్ల ఆర్జించుకోబోయేటటువంటి పుణ్యానికి అడ్డం వస్తుందిట. అడ్డం వచ్చిందో తెలుసుకోలేట, ఎందుకని బంధు సంబంధం ప్రీతి, కొడుకో కూతురో పిలుస్తున్నాడు వెళ్లకుండా ఎలా ఉంటామని, డబ్బు ఇక అది మహాప్రీతి, మూడు వ్యసనం సినిమాలు షికారులు జోదాలు తాగుళ్ళు ఒకటి. ఈ మూడింటిలో పడి ఈ చక్కగా సాగుతున్నటువంటి జీవనయాత్రని, అద్భుతంగా సాగుతున్నటువంటి తన నైష్ఠికతని, మరెంతో ఆనందంగా సాగుతున్న ఈ పురాణ శ్రవణాదుల వల్ల వచ్చే తపశక్తిని నాశనం చేస్తాయి. అదృష్టవంతుడు ఏమంటే, 1-2 రోజుల తర్వాత అమ్మో అడ్డం వస్తుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది అని గ్రహిస్తాడు. ఏది పుణ్య ఫలితం ఎక్కువ ఉంటే. దురదృష్టవంతుడు గ్రహించలేక పర్లేదు లేదు, ఈ ఏడాదికి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వస్తులేదు అనుకుంటాడు. ఈలోపు ఆయువు తీరిపోతుంది, ఇంక ఈ కోరిక తీరదు కనుక మళ్ళీ 1000 జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అంటే సాధన ఎంత విచిత్రమో చూడండి, ఎంత స్థాయికి వెళ్ళినా ఎప్పుడూ చూడబడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఏమన్నారు, సాధకుడు సర్వకాల సర్వావస్థల్లో జాగ్రత్తగా ఉండాలంట. నైమిషారణ్యంలో ఉండే సౌనకాది మహర్షులు 18 పురాణాలు వినేదాకా అడవి కూడా విడిచిపెట్టకుండా ఉండాలని ఒక కఠిన నియమం తెలుసుకుండేవారు. బయటికి వెళ్ళొస్తే ఎవడి ప్రభావం ఏమవుతుందో, ఎప్పుడు నా మనస్సు మారుతుందో, శాశ్వతంగా వినేటటువంటి ప్రాతిపదిక దెబ్బతింటే జీవితం దండుగవుతుందేమో అని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవారట. అంచేత ఈ పరమ పుణ్యాత్ముడు ఈయన చిన్నప్పటి నుంచి వేదాలు చదువుకున్న ఈ వేదమాలి, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ పుత్రులు, ఈ మిత్రులు వీళ్ళ మీద వ్యామోహంలో పడి అన్ని విడిచిపెట్టి ఈ తీర్థయాత్రల మీద ఉండే ఆసక్తి కూడా విడిచిపెట్టి ఆ డబ్బులోకి వెళ్ళిపోయాడు. సంపాదన తప్ప మరొకటి లేదు. అహో ఎంత విచిత్రం, చక్కని పాండిత్యం సంపాదించిన వాడు కేవల అర్థం కోసం అన్ని విడిచిపెట్టేశాట. ఇది వరకట్లాగా చదువుకున్న చదువుని మళ్ళీ చదవడం మానేశాడు. వేదములు లేవు, పురాణములు లేవు, తీర్థాలు లేవు, దేవాలయ దర్శనం లేదు, మహాత్ముల స్పర్శన లేదు, విమర్శన లేదు, అన్నీ పోయాయి. క్రమేపీ అడ్డమైన వాళ్లతో స్నేహం చేసి సంపాదించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆయన గారికి ఇద్దరు మంచి కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ వరుసగా యజ్ఞమాలి, సుమారి. వాళ్ళు కవల పిల్లలట, యమలవు అతి శోభనవు, జంట పిల్లలు వాడు, కవల పిల్లలు ఒకేసారి పుట్టినవాడు, మంచి అందంగా ఉండేవారు. వీళ్ళకి బంగారం గొలుసు చేయిద్దాం, కాళ్ళకి దండ గడియాలు చేయిద్దాం, ఏదో గండ పెండీరాలు వేయిద్దాం, చేతికి కంకణాలు వేయిద్దాం, ముక్కుకి ఏదో చేయిద్దాం, నెత్తి కిరీటం పెడదాం, వెండి కంచాల్లో వీళ్ళకి భోజనం పెడదాం అని పుత్ర వ్యామోహం అధికమైంది ఆయనకి. తత పిత కుమారౌతౌ అతిశ్రేహ సమన్విత పోషయామాస వాత్సల్యాత్ బహుభిః సాధనైస్తదా. ఆ తండ్రి ఆ కుమారుల్ని యవ్వనంలోకి వచ్చేంత వరకు కూడా చాలా ప్రేమగా చూసి వాళ్ళ కోసం విపరీతంగా సంపాదించి అనుక్షణం వాళ్ళ పోషణ, వాళ్ళకి పాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ధనం, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు వీటిల్లోనే గడిపేశాడు, పోషించాడు. రకరకాలైనటువంటి ఆస్తులు వాళ్ళకి చేకూర్చాడు. ఒక్కొక్కరి పేరు మీద కొంత కొంత డబ్బులు పెట్టాడు, బాగా సంపాదించాడు. ఒక రోజున ఓ మంచి శుభోదయం, ఆ రోజు ఇతని జాతకంలో మరుపొచ్చే రోజు అన్నమాట, అనుకోకుండా ఆ ఊళ్ళోకి ఒక పండితుడు అడుగు పెట్టాడు. ఆ పండితుడు ఎక్కడెక్కడో ఎన్నెన్ని చోట్ల పురాణాలు చెబుతూ చెబుతూ వీళ్ళ ఊరు వచ్చాడ. ఆయన గారు ఆ ఊళ్ళో ఉండే ఆలయంలో మంచి అద్భుతంగా పురాణం చెబుతున్నాడు అని తెలుసుకున్నాడు ఈయన. సర్లే, సాయంకాలం ఒక్కసారి అలా వెడదాం అనిపించింది. ఎందుకు అనిపించిందో అతనికి తెలియదు. మంచి మంచి కథలు ఉంటాయి పురాణంలో, విందామని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన ఆ పౌరాణికుడు ఒక అద్భుతమైన శ్లోకం ఇలా చెప్పాట. ఏమని, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన చ. నాయనలారా, ప్రతివాడికి కాలం గడిచిపోతుంది. ప్రతివాడు పుడుతున్నాడు, యవ్వనంలో గడువు పెడుతున్నాడు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, చివరికి పెరుగుతున్నాడు, చస్తున్నాడు. అంచేత ఏదో రకంగా కాలం అందరూ గడుపుతున్నారు. కానీ ఈ కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గడుస్తున్నది. ధీమతాం, బుద్ధిమంతులకు జ్ఞానులకు కాలం ఎలా గడుస్తుంది? కావ్య శాస్త్ర వినోదేన, కావ్యాలు చదువుకుంటారు, శాస్త్రములు తిరగేస్తారు, శాస్త్రాలు వింటారు, విని ఆనందిస్తారు. ఏదో వినే చెవులు దులుపుకుపోరు, హాయిగా విని ఆనందిస్తారు. ఈ విధంగా పురాణ శాస్త్రాల యొక్క శ్రవణం వల్ల ఆనందం పొంది కాలం గడుపుతారు ఉత్తములు, బుద్ధిమంతులు, జ్ఞానులు. మరి రెండవ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, మూర్ఖులు. వాళ్ళకి ఈ కాలం అదే టైమేగా వీళ్ళకి, ఆరున్నర నాకెంతో ఈయనకి అంతే. ఈ లోకంలో అందరికీ ఆరున్నరే, కాలంలో ఏం మార్పులా. కానీ మూర్ఖులకు కాలం ఎలా గడుస్తున్నది? వ్యసనేనతు మూర్ఖాణాం, వ్యసనాలతో గడుస్తుంది. జోదమాడి కొందరు, తాగి కొందరు, సుబ్బర నిత్యాగ్ని కొందరు నోట్లో దిక్కుమాలను కూడా అంటించిన వాడు అంటించినట్టు అంటిస్తాడు. ఈ సిగరెట్టు చుట్టా వీడి ఆ తోపం అగరత్తులు కాదు, వీడి నోట్లో కష్టం కాలుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ రకంగా వ్యసనంతో, ఏదో ఒక వ్యసనంతో. ఇక వ్యసనం లేనప్పుడు ఏం చేస్తారట? అవకాశం లేదు, అస్తమాటు కాల్చడం కుదరదు, తిడతాడు. ఇక్కడికి వస్తే పురాణాలు ఈయనని అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాట? నిద్రయా, నిద్రపోతాట. హాయిగా గుర్రు 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 అయితే వ్యసనం లేదా నిద్ర. ఈ నిద్ర వ్యసనం కూడా కానీ ఎప్పుడైనా గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్త ఖాళీ ఏం చేయాలి? కలహేన ఏంటి మీదడతావు అంటాడు పక్కవాడు. వాడిని మీద పడలా ఏమి లేదు వాడి మొహం. అనవసరం తగాదా తెచ్చుకుంటాట, అన్నిటికీ తగాదే. బస్సు ఎక్కితే తగాదా, రైలు ఎక్కితే తగాదాయి, పురాణానికి వచ్చినా తగాదాయి. నా వీపు మీద ధరపడ్డామని ఒకడు, చచ్చ నేనెక్కడ, ఇది నా సీటు, నేను రోజు రిజర్వేషన్ అంటాడు ఒకడు. ఎక్కడికి వచ్చినా వ్యసనం కలహం తగాదా. కాబట్టి మూర్ఖులకు కాలం నిద్రతో, వ్యసనంతో, కలహంతో గడుస్తుంది. వ్యసనం అనగా ఏ ఎప్పుడు డబ్బే సంపాదించాలనే కోరిక కూడా వ్యసనమే అన్నట్ట. వ్యసనంలో అది కూడా అది ఒక భయంకర వ్యసనం. ఇక ఆ వ్యసనంలో పట్టుబడి సృష్టికి దేని పట్టించుకుంట. ఈ తాగుబోతుకైనా విరామం ఉన్నది, చుట్టా సిగరెట్టు కాల్చేవాడికి విరామం ఉన్నది, ఇంకే వ్యసనానికైనా విరామం ఉన్నది. ఈ ధన లోభం, డబ్బు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలనే విపరీత వ్యామోహం ఉందే, దీనికి మాత్రం అస్సలు లేదట గ్యాప్. ఇది భయంకర వ్యసనం అన్నాడు. ఒక్క ఒకసారి మన వాడికి కళ్ళు బయర్లు గమ్మాయి. అరే ఎంత విచిత్రం, ఈ కొడుకు ఆ ఊళ్ళో ఉన్నాడు, ఈ కొడుకు ఈ ఊళ్ళో ఉన్నాడని కొంతకాలం వీడికి ఎంత సంపాదించాలి, వాడికి ఎంత సంపాదించాలి, కొంతకాలం నా పెళ్ళానికి నగలు కొనాలి, చీరలు కొనాలి, ఇంకా 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 ఈ భూమండలం అంతా నాదే అయిపోవాలనే వ్యసనంతో కొంతకాలం ఇలా సంపాదించి 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 వ్యసనంలో పడిపోయాను. ఒక్కనాడు ఈ వార్త నా చెవిలో పడిందా, నేను ఒకప్పుడు చదువుకున్నవాడే కదా, ఎలా మర్చిపోయాను వీటిని, నా దురదృష్టం. అయితే ఇప్పుడు ఏం చేద్దామని వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అదృష్టం ఉన్నవాడికి ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. వెంటనే ఆ గురువు గారి కాళ్ళకి దండం పెట్టి కన్నీళ్లు గార్చేట, మహానుభావ, ఒక్క క్షణకాలం నా జీవితంలో మార్పు తెప్పించారు, మీరు నా ఇంటికి రండి అన్నట. ఎంత ఏమిటిని కాదు, పౌరాణికుడిని ఇంటికి తీసుకెళ్లి తెలిసి కాని తెలియక కాని పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్లు శిరస్సును తొలుగుంటే వాడు వద్దన్న ఆనాటి వరకు ఉండేవాడు దోషం తప్పింది. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలేదు. అందుకే తెలివి తక్కువ పూర్వం అలా చేసేవారు. అదొక మహత్తరమైన శక్తి. అక్కడ వాడు ఏమంటున్నాడంటే, ఆ వ్యక్తి కాదు, వ్యక్తిలో ఉండే శాస్త్ర జ్ఞానము వాళ్ళకి ఆ శక్తిని ఇస్తుంది. మనిషిగా చూస్తే ఎవడైనా మనిషే, మన అందరం పరబ్రహ్మ స్వరూపులు, అందరం మనుషులే. ఆ సమయంలో వాడు ఉచ్చరించినటువంటి పురాణ సంబంధమైన శాస్త్ర సంబంధమైన వాక్కులు ఉంటాయే నోటి వెంబడి, ఇవి వాడిని కాసేపు సరస్వతి రూపుణ్ణి చేస్తాయి. అందువల్ల ఆశీస్సులు పుచ్చుకుంటారు. ఈయన మా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు, తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఒక్క శ్లోకంతో నాకు ఆనందం కలిగించారు, మీ పాదాలు కడుగుతానన్నాడు. ఆర్యా సమేతుడికి కడిగాడు, ఆ నీళ్లు శిరస్సున చల్లుకున్నాడు. అమందమైన ఆనందం కలిగింది. ఆ క్షణంతో అతని ఇల్లు పవిత్రమైందిట. ఏ ఇంటిలో పరమ పవిత్రులైన మహానుభావులు అడుగు పెడతారో ఆ ఇల్లు ప్రయాగ. మీ మాటలు మంత్రములు మీ మెట్టిన ఎడ ప్రయాగ, మీ పాద పవిత్ర మల్లతో యముల లఘుద్యో మార్గచరాంబు పౌనరుత్యములు. మీరు మాట్లాడితే అవి మంత్రం, మీరు అడుగు పెట్టిన ఇల్లు ప్రయాగ. ఎందుకంటే ఆ సమస్త తీర్థయాత్రలకి సంబంధించిన శాస్త్రాలు చదివిన పవిత్రమైన నోరు కలిగిన మీరు మా ఇంట్లో అడుగు పెడితే అది ప్రయాగ. మీ కాళ్ళు కడగగా వచ్చిన ఈ నీరున్నదే ఇది పరమ పవిత్రమైన ఆకాశ గంగా తరంగం. ఈ నీళ్లు శిరస్సు మీద దొల్లుకున్న నేను పవిత్రుండయ్యాను. అసలు ఎవడి ఇల్లు ఇల్లు, ఎవడిది సంసారం, ఎవడిది జన్మం? వానిది భాగ్య వైభవము, వానిది జన్మ విశేషము, వానిదవంత్య జీవనము, వానిది జన్మము, వేరు చేయకి అవ్వాని గృహాంతరంబున భవాదృశయోగి జనంబు నిచ్చలు పావన స్నాన విధాన పానముల సంతసమందుచుబోవు నిచ్చలు. వాడిది జన్మ, వాడు వైభవవంతుడు, వాడు మహాత్ముడు, వాడే కృతార్థుడు. అసలు వాడే పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు భాగ్యవంతుడంటే ఎవడు? ఎవడి ఇంటిలో మీలాంటి మహానుభావులు తమ కాలు పెడతారో, ఎవడు తన ఇంటిలో అడుగు పెట్టిన మీలాంటి వాళ్ళ కాళ్ళు కడిగా నీళ్లు శిరస్సును చల్లుకుంటూ పోతాడో, ఎవడు మీ బోటి వారిని తమ ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే ఆనందపరిచి వారి నోటి వాక్కులు విని వారిని యథాశక్తి గౌరవించుకుంటాడో, ఎవడు మీ బోటి వారికి తమ ఇంట్లో స్నానం చేయడానికి సంధ్యావందనం చేయడానికి స్థానం కల్పిస్తాడో, వాడిల్లే ఇల్లు, తక్కిన వాళ్ళ ఇల్లు ఇల్లు కాదు, అది నిల్లు. అంచేత మహానుభావ, నీ రాకతో నా ఇల్లు పవిత్రమయ్యింది, నన్నేం చేయమంటావన్నట్ట. నాయన, ఈనాటి నుంచి నీకు నీ ధనం మీద అధికారం వచ్చుగాక అని దీవించి వెళ్ళిపెట్టాడు. ఆయనకేం మాట్లాడలేదు, నీ డబ్బు మీద నీకు అధికారం వచ్చుగాక. విచిత్రంగా ఉంది దేవన, నీ డబ్బు మీద నీకు అధికారం రావడం అంటాడేమిటి? ఇంతకాలం నా డబ్బుకు నేనుగాక ఎవడు అధికారి? ఇంతవరకు మీరెవరో మన అందరూ అనుకున్నట్టుగా మన డబ్బుకు మనం అధికారులు కావు. మన డబ్బుకే మన అధికారులు అయితే డబ్బు మన ఎలా ఆడిస్తుంది? మనంతా డబ్బుకి బానిసలం. మన అధికారి డబ్బు, మనకు అధికారులం కాదు డబ్బుకి.
అందుకే గబుక్కును వంద తీసి ఖర్చు పెట్టాలంటే మనకి ఎంతో కొంత బెంగొస్తుంది, దాని మీద వ్యామోహం ఉంటుంది, అది మనని పట్టేస్తుంది. డిపాజిట్ల మీద కోరిక పోదు మనకి, ఇది పోనంత వరకు డబ్బే మనకు అధికారి. పరిపూర్ణంగా డబ్బుని మనం చెప్పినట్టు నడపడం అనేది అంత తేలిక కాదు ఈ యుగంలో. అందుకని ఈయన ఏమన్నటువంటి టెక్నిక్ గా నీ ధనమునకు నువ్వు అధికారి ఇవ్వు అన్నట్ట అని ఆశీర్వదించాడు. అమోఘమైన వాక్యం ఏమైందంటే ఆయన అలా వెళ్ళగానే ఈయన మొత్తం ఇంట్లో ఉండే డబ్బంతాను, ఒక పెద్ద హాల్ ఉంది ఆయనకి, ఒక్క గది ఎంత ఉందో తెలుసా వైశాల్యం, హాలు కామన్ గా కూర్చునేటటువంటి ఆ గది ఒక ఎకరం వైశాల్యం ఉన్నది. ఇంకా మిగతా గదులు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన స్నానం చేయడానికి ఓ మందిరం ఉంది, ప్రత్యేకంగా స్నానం చేసే మందిరమే 520 గజాల స్థలంలో కట్టుకున్నాడు ఆయన. మనం లింగులు ఎటుకుని అంత బాత్రూమ్ కట్టుకుని అందులోకి వెళ్ళి సబ్బు తోగుకుంటే చేతులకు తగులుతాయి దిక్కుమాల బాత్రూమ్. వంటింట్లోకి పెడితే వంట చేసుకుందామంటే ఆ పోపులో టపటపల యొక్క గాలి బయటికి వెళ్ళదే. ఇది ఇవాళ ఈ కలియుగంలో అన్ని యటాచుళ్ళు పైగాను. అలాగా ఆ మహానుభావుడికి పూర్వజన్మయోగం ఏదో ఉంది, ఐశ్వర్యం తెగ సంపాదించాడు కనుక హాల్లో మొత్తం సంపాదించిన డబ్బు పోసేట బంగారం, ఆ హాల్ సరిపోలేదు ఆ బంగారం రాశికి. ఎంత సంపాదించాడో చూడండి వాడు. ఆ ఆర్జితమైన సంపాదన స్వధనం గణయామాస కియత్స్యాదితు వేదితు, ఆ డబ్బంతా గణయామాస లెక్క పెట్టడం మొదలెట్టాడు. ఒకటి రెండు అని ఇంకా ఒకట్లు రెండు లెక్క కుదరటంలా చచ్చిపోతాడు. ఏడాది 10 ఏళ్ళైన అప్పుడు కొంచాలు పట్టుకొచ్చారట. ఒక కొంచానికి ఎవరైతేనే ఇన్ని బంగారు రూకలు ఉంటాయి, అవన్నీ బంగారపు రూకలు. ఆ కొంచాలతో తీసి పోస్తూ బస్తాల్లోకి ఎక్కించాడట. కొన్ని వేల కోట్ల ధనరాశిటది, కోట్లు అంటే మామూలు కాదు, వేల కోట్లు. నిధి కోటి సహస్రాణం కోటి కోటి గుణాన్వితం, వేల కోట్ల కొలది బస్తాలు, కోటి కోటి రెట్లు. ఇలా కోట్లని లెక్కేసుకెళ్లాల్సింది, ఎన్ని కోట్లు అనేది చిట్ట చివరికి ఖచ్చితంగా ఇంత లెక్క తెలుసడానికి వీల్లేదు. మనం అక్కడికి వెళితే బాగుండనిపించకండి, మీరు అది వాడి పాప సొమ్మది. విగణయ్య స్వయం హృష్టో విస్మితశ్చ అర్థ చింతయా, ఇలా లెక్కబెట్టి సంచులు మూటలు కట్టాక ఇంక చేతులు లాగి ఏం చెయ్యాలో అర్థం కాక అప్పుడు అతడు ఆశ్చర్యపోయి సంతోషం విచిత్రం విస్మయం దుఃఖం అన్ని వచ్చాయట. ఏమనుకున్నాడో తెలిసినా తన మనస్సులో ఆశ్చర్యం, ఇంత సంపద సంపాదించాను నా జీవితంలో, ఎలా వచ్చింది ఇంత డబ్బు, మద్యం, దొంగతనం, అతి భయంకరమైన చర్మంతో సంబంధించిన వ్యాపారం, ఎముకలు, భయంకరమైన అపవిత్ర దానాలు, ఇవన్నీ పుచ్చుకుని ఈ కోట్లు సంపాదించారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు.